Voice of India. Mind Media, the Voice of India.
Mind Media, the Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్సులు తెలియజేసుకుంటూ తరాలు అంతరాలు కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పిసపాటి. ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే, గత కొద్ది వారాలుగా మనం నాటికి నేటికి రవాణా వ్యవస్థలోను అలాగే రవాణా సాధనాలలోనూ వచ్చిన మార్పుల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో భాగంగా ఈ వారం మనం తెలుసుకుందాం, కొన్ని శతాబ్దాల క్రితం నుంచి కూడా ఈనాటి వరకు ఎంతో విశిష్టమైన రవాణా సేవలను అందిస్తున్న జల రవాణా మార్గం గురించి. మరి ఈ జల రవాణా మార్గంలో మనకు పడవలు, ఓడలు ఇలాగా వీటి స్థాయిని బట్టి వర్గీకరించుకుంటూ వెళితే ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి, సేవలు అందిస్తున్నాయి. వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ఓడ అనేది నీటిపై తేలియాడే ఒక ప్రయాణ సాధనం. దీనినే మనం ఇంగ్లీష్లో షిప్ అని పిలుచుకుంటాము. ఇదే పడవనైతే బోట్ అని అంటాం. వీటికి పరిమాణాన్ని బట్టి, ఆకారాన్ని బట్టి, వాడుకను బట్టి ఇంగ్లీష్లో రకరకాల పేర్లు ఉన్నాయి. అంతేకాని వీటికి నిర్దిష్టమైన వర్గీకరణ అంటూ ఏదీ లేదు. ఉదాహరణకు సరస్సులు, సముద్రాలు వంటి పెద్ద జలాశయాల మీద ప్రయాణం చేసే వాటిని ఓడలని, ఇక నదులు, కాలువలు, చెరువులు మొదలైన చిన్న చిన్న నీటి వనరుల మీద ప్రయాణం చేసే వాటిని పడవలు అని అంటాం. అయితే పడవ అనే మాటని మళ్ళీ చాలా రకాల వాటికి వాడతారు. అంటే చిన్న తెరచాప ఉన్న వాటిని కూడా పడవలనే అంటాము. అలాగే ఒక్కోసారి పెద్ద పెద్ద యుద్ధ నౌకలకి కూడా కొందరు ఇదే పదాన్ని వాడతారు. 10,000 సంవత్సరాలకు పూర్వమే మానవునికి ఓడలను తయారు చేసి ఉపయోగించడం తెలుసు. వీటిని వేట కోసం, ముఖ్యంగా చేపల వేట కోసం ఉపయోగించేవారు. ప్రయాణ సాధనంగాను కూడా ఉపయోగించేవారు. ఇక ఓడలలో రవాణా కొరకు ఉపయోగపడే వాణిజ్య ఓడలు, యుద్ధాల కోసం వాడే ఓడలు, ఇక మత్స్యకారుల కోసం చేపలు పట్టడానికి ఓడలు ఉన్నాయి. మనం పూర్వకాలం వర్తకం కోసం ఓడల మీద వేరే దేశాలకి వెళ్ళిన వారి గురించి కొన్ని పూర్వకాల కథలలో మనం వింటూ ఉంటాము. ఇవన్నీ కూడా వాణిజ్యం కోసం వాడబడే ఓడలు. ఇవి కాక విహారాల కోసం, పందాల కోసం కూడా కొన్ని రకాల ఓడలను ఉపయోగిస్తారు. కొందరు ఇళ్లను కూడా ఓడ మీద కట్టుకొని నివసిస్తూ ఉంటారు. ఇలాగా ఇళ్లను ఓడ మీద కట్టుకొని వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటికి ఆ ఇంటితో సహా, అంటే ఆ పడవ మీద ఇంటిని కట్టుకొని ప్రయాణిస్తూ ఉంటారు. వీటిని బోట్ హౌస్ అనేసి అంటారు. ఇవి కాక బల్లకట్టు అని ఒక రకం జల రవాణా సాధనం ఉంది. ఈ బల్లకట్టు అనేది బల్లలని కానీ చెక్కలని కానీ ఒకదానితో మరొక దానిని తాడుతో కట్టి నీటిలో తేలియాడే విధంగా తయారు చేసిన బల్ల పరుపుగా ఉండే ఒక జల రవాణా ఉపకరణం. పురాతన కాలం నుండి ఇప్పటి వరకు వాడుకలో ఉన్న ఉపకరణాలలో ఇది ప్రముఖమైనది. ఇంగ్లీష్లో దీనిని రాఫ్ట్ అని, ప్యాంటూన్ అని, ఫ్లాట్ బాటమ్ బోట్ అని పిలుస్తారు. దీనిని సాధారణంగా కాలువలను, చిన్న చిన్న ఏరులను దాటడానికి ఉపయోగిస్తారు. పలు ప్రాంతాలలో వంతెలలు లేని చోట దీనిని వాడుతూ ఉంటారు. ఇక బల్లకట్టులాగానే మరొక పురాతన కాలపు ఉపకరణం పుట్టి. పుట్టి అనేది వెదురుతో కట్టబడి గుండ్రటి తొట్టి ఆకారంలో ఉంటుంది. తొట్టిలోకి నీరు రాకుండా అడుగున చర్మంతో చేసిన గుడ్డతో కట్టి నీటి మీద దీనిని తేలేటట్లు చేస్తారు. ఈ తొట్టిని అంటే ఈ పుట్టిని దీన్ని మామూలుగా పుట్టి అంటాము, తొట్టి లాంటివి దీన్ని. దీనిని ముందుకు నడపడానికి ఈతగాళ్ళు ఈత కొడుతూ ముందుకి నెట్టుకుంటూ వెళ్తారు నీటిలో. ఆ విధంగా దీనిని వాడతారు. ఇక మరొక రకం తెప్ప, దీనినే ఇంగ్లీష్లో రాఫ్ట్ అంటాము. ఇది కూడా అతి ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్న చిన్న పడవ లాంటి వాహనం. ఇవి స్వదేశీ వస్తువుల చేత మాత్రమే నిర్మిస్తారు. తెప్పలు నీటి మీద ప్రయాణించడానికి, అలాగే చేపలు పట్టుకోవడానికి జాలరి వారి చేత చాలా కాలంగా ఉపయోగంలో ఉన్నాయి. ఇక ఈ తెప్పలను మరొక రకానికి కూడా వాడతారు. అవేంటంటే ఉత్సవాలలో కూడా ఈ తెప్పల్ని వాడతారు. కొన్ని ఉత్సవాలు తెప్పల మీద జరిపినట్లయితే వాటిని తెప్పోత్సవాలు అని అంటాం. ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలలోని పుష్కరిణిలో కానీ లేదా దగ్గరలోనున్న కాలువలు, నదులు, చెరువులలో దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు. ఇలాగా ఈ కాలువలు, నదులు, చెరువులలో దేవతా విగ్రహాలను ఈ తెప్పలు అనే దాని మీద ఊరేగించడాన్నే తెప్పోత్సవం అని అంటారు. దీనికి ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని తెప్పోత్సవాలు చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. ఇవే కాకుండా ఇంకా అన్నవరం, సింహాచలం, శ్రీశైలం మొదలైన ఇతర పుణ్యక్షేత్రాలలో కూడా ఈ తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఇవి ఫ్రెండ్స్ ఓడలకి సంబంధించి అంటే రకాలు. ఆ చిన్న స్థాయి నుంచి పుట్టి నుంచి ఓడ వరకు కూడాను. ఇక ఈ పెద్ద స్థాయి ఓడలు నిలపాలి అంటే నౌకాశ్రయాల అవసరం చాలా, మనకి వాటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఇప్పుడు ఈ నౌకాశ్రయం అనే దానిని గురించి తెలుసుకుందాం. ఈ నౌకాశ్రయాన్ని మనం ఇంగ్లీష్లో హార్బర్ అని అంటాము. కొన్ని చోట్ల హెవెన్ అని కూడా పిలుస్తారు. తుఫానుతో కూడిన వాతావరణం నుంచి తప్పించుకునేందుకు ఆశ్రయం పొందే ప్రదేశంగా, లేదంటే భవిష్యత్ అవసరాల కోసం ఓడలను నిలిపి ఉంచే ప్రదేశంగా ఈ నౌకాశ్రయాలు ఉపయోగపడుతూ ఉంటాయి. నౌకాశ్రయాలు అనేవి ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవైనా కావచ్చు, లేదా కృత్రిమంగా ఏర్పాటు చేసినవి అయ్యి కూడా ఉండవచ్చు. కృత్రిమ నౌకాశ్రయం అనేది ఉద్దేశపూర్వకంగా నిల్వ జలాలు అలాగే సముద్రపుటంచున నిర్మించిన గోడలు లేదా నదీ తీరం లాంటి ప్రదేశాలలో నిర్మించబడతాయి, లేదా సముద్ర తీరంలో ఎంచుకున్న ప్రదేశాన్ని లోతుగా చేయడం ద్వారా కూడా వీటిని నిర్మిస్తారు. ఇలా నిర్మించిన నేపథ్యంలో నిర్ణీత కాల వ్యవధిలో ఆ ప్రదేశాన్ని లోతు చేయడం అనే దాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఇందుకు చక్కని ఉదాహరణగా కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్ హార్బర్ గురించి చెప్పొచ్చు. అలాగే మరొక ఉదాహరణగా కాలిఫోర్నియాలోనే ఉన్న శాండిగో హార్బర్ని కూడా చెప్పొచ్చు. ప్రకృతి సిద్ధ పరిస్థితుల కింద ఉన్న ఈ నౌకాశ్రయం ఆధునిక వ్యాపార నౌకలు మరియు యుద్ధ నౌకల కోసం బాగా తక్కువ లోతుకి తగ్గించబడింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ తరాలు అంతరాలు కార్యక్రమంలో ఈ నౌకాశ్రయం గురించి మరిన్ని వివరాలను ఒక చిన్న విరామం అనంతరం తెలుసుకుందాము. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మైండ్ మీడియా ఫ్రెండ్స్.
ఆహా అందము చిందే, హృదయ కమలం, అందుకునే రాజొకడే, ఆహా అందుకునే రాజొకడే.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునః స్వాగతం. మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం రవాణా సాధనంలో మనకు ఎంతగానో ఉపయోగపడుతున్న జల రవాణా మార్గం గురించి. మరి ఈ జల రవాణా మార్గంలో మనకి పడవలను, పెద్ద పెద్ద పడవలను, ఓడలను నిలిపి ఉంచే ప్రదేశమైన నౌకాశ్రయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కదా. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇదే సమయంలో ఈ కృత్రిమ నౌకాశ్రయాలకు భిన్నంగా సహజ నౌకాశ్రయం అనేది దాని చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో భూభాగపరంగా ప్రఖ్యాతిని కలిగి ఉంటుంది. ఈ రకమైన నౌకాశ్రయానికి భారతదేశంలోని విశాఖపట్నం నౌకాశ్రయాన్ని, ఇక కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో బేని చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. నౌకాశ్రయాలు మరియు ఓడరేవులు అనే పదాల వాడుకలో పలువురు తికమకపడుతూ ఉంటారు. ఓడరేవు అనేది నౌకల్లోకి సరుకులు ఎక్కించడం లేదా దించడానికి ఉపయోగపడే ఒక ప్రదేశం. ఓడరేవు అనేది సాధారణంగా నౌకాశ్రయాల్లో ఒక భాగంగా ఉంటుంది. ఓడరేవుగా ఉపయోగించడం కోసం కృత్రిమ నౌకాశ్రయాలను తరచూ నిర్మించడం జరుగుతుంది. ఈ విధంగా అతి పెద్ద విస్తీర్ణంలో నిర్మితమైన కృత్రిమ నౌకాశ్రయంగా దుబాయ్లోని జబల్ అలీని చెప్పవచ్చు. అలాగే ఇతర మరియు రద్దీయుతమైన కృత్రిమ నౌకాశ్రయాలుగా రోటర్డామ్ నెదర్లాండ్స్లోని ఉంది ఇది, అలాగే హస్టన్లోని హస్టన్ నౌకాశ్రయం టెక్సాస్లోని, ఇక లాంగ్ బీచ్ నౌకాశ్రయం కాలిఫోర్నియా, మరియు శాన్ పెడ్రే అనే నౌకాశ్రయం ఇది కూడా కాలిఫోర్నియాలోనే ఉన్నాయి. ఇక సహజ సిద్ధ నౌకాశ్రయం అనేది నౌకలను సిద్ధం చేయడానికి మరియు లంగరు వేయడానికి అవసరమైనంత సముద్ర జలాలను కలిగి ఉండే ఒక భూప్రదేశంగా చెప్పవచ్చు. ఈ రకమైన అనేక నౌకాశ్రయాలు సముద్ర తీర ప్రాంతాలుగా ఉంటాయి. సహజ సిద్ధ నౌకాశ్రయాలు అనేవి అతి గొప్ప వ్యూహాత్మక మరియు ఆర్థిక ప్రాముఖ్యతను కలిగి ఉండడంతో పాటు ప్రపంచంలోని అతి గొప్ప నగరాలన్నీ కూడా వీటి సమీపంలోనే వెలసి ఉన్నాయి. ఒక రక్షిత నౌకాశ్రయం నిల్వజలాల అవసరాన్ని తగ్గించడం లేదా తొలగించడం అనేది నౌకాశ్రయం లోపల ఉండే ప్రశాంత వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది. ఇవే కాక ఉత్తర మరియు దక్షిణ తీరాల వద్ద ఉండే నౌకాశ్రయాలు మంచురహిత ప్రాంతాలుగా, ప్రత్యేకించి ఏడాది వ్యాప్తంగా అలా ఉండడం అనేది ఒక ముఖ్యమైన అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఈ రకమైన నౌకాశ్రయాలకు ఉదాహరణగా సెయింట్ పీటర్స్బర్గ్ నౌకాశ్రయం రష్యాలోని, ఇంకా హమర్ఫెస్ట్ నౌకాశ్రయం నార్వేలోది, మరియు ప్రిన్స్ రూపర్ట్ హార్బర్ కెనడాలలో నౌకాశ్రయాలను చెప్పవచ్చు. ప్రపంచంలోనే దక్షిణం వైపు సుదూరమైన నౌకాశ్రయం అనేది అంటార్కిటికాలోని వింటర్ క్వార్టర్స్ బే వద్ద కొలువై ఉంది. వేసవకాలం అత్యంత మంచు పరిస్థితుల మీద ఆధారపడి ఇది చాలా వరకు మంచురహితంగా ఉండే అవకాశం ఉంది. నౌకాశ్రయాలలో మరో రకం ఆటుపోట్ల నౌకాశ్రయం. ఇక్కడ నిర్దిష్టమైన ఆటుపోట్ల స్థాయిల వద్ద మాత్రమే ఈ నౌకాశ్రయంలోకి ప్రవేశం కానీ నిష్క్రమణం కానీ వీలవుతుంది. ఇవి ఫ్రెండ్స్ నౌకాశ్రయాల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం, అందులో రకాలను గురించి కూడా తెలుసుకున్నాము. మరి ఇప్పుడు ఈ నౌకాలలోనే మనుషుల రవాణాకి, అలాగే సరుకుల రవాణాకి కార్గో షిప్స్, మామూలు ట్రావెల్ షిప్స్ ఉంటే, ఇక కొన్ని ద్రవ పదార్థాల రవాణా కోసం ట్యాంకర్ నౌకలు వాడతాం. ఇప్పుడు ఈ ట్యాంకర్ నౌకల గురించి తెలుసుకుందాం. ట్యాంకర్ షిప్ అనేది ద్రవాలను పెద్ద మొత్తంలో రవాణా చేసేందుకు నిర్మితమైన ఓడ. ట్యాంక్ షిప్ యొక్క ప్రధాన రకాలు చమురు ట్యాంకర్, రసాయనిక ట్యాంకర్ మరియు ద్రవీకృత సహజ వాయువాహకం. ట్యాంకర్లు చిన్న ఓడరేవులు మరియు తీర ప్రాంతాలకు సేవలు అందించే ఓడలతో కూడిన కొన్ని వందల టన్నుల సామర్థ్యం కలిగిన పరిమాణం నుండి దీర్ఘ పరిధి రవాణాకు ఉపయోగించే ఎన్నో వందల వేల టన్నుల సామర్థ్యం కలిగిన వాటి వరకు ఉంటాయి. మహాసముద్రంలో లేదా సముద్రాలలో ప్రయాణం చేసే ట్యాంకర్లు మాత్రమే కాకుండా ఎన్నో ప్రత్యేకమైన దేశీయ జలమార్గాలలో కొన్ని వేల టన్నుల వరకు సగటు సరుకు సామర్థ్యం కలిగి నదులు మరియు కాలువలలో ప్రయాణించే ట్యాంకర్లు కూడా ఉన్నాయి. ట్యాంకర్లు విస్తారమైన పరిధి కలిగిన ఉత్పత్తులను రవాణా చేస్తాయి, అంటే చాలా ఎక్కువ మొత్తంలో సరుకుని ఉత్పత్తి చేయగలిగి ఉంటాయి. ఆ సరుకుగా వేటి ఇవి ఉత్పత్తి చేస్తాయంటే చమురు అంటే రవాణా చేస్తాయంటే చమురు, ద్రవీకృత పెట్రోలియం వాయువు అంటే ఎల్పిజి మరియు ద్రవీకృత సహజ వాయువు అంటే ఎల్ఎన్జి వంటి హైడ్రోకార్బన్ ఉత్పత్తులే కాకుండా అమ్మోనియా, క్లోరిన్ మరియు స్టైరిన్ మోనోమర్ వంటి రసాయనాలు, ఇంకా తాజా నీరు, మద్యం వంటి వాటిని ఇవి రవాణా చేస్తాయి. ట్యాంకర్లు అనే భావన 19వ శతాబ్దం చివరి సంవత్సరాలలో ప్రారంభం కావడం వలన ఇది ఆధునికమైన పదంగా మనం చెప్పుకోవచ్చు. ఇంతకు మునుపు పెద్ద మొత్తంలో ద్రవాలు రవాణా చేయడం అనే ఆలోచనకు సాంకేతిక సహకారం ఉండేది కాదు. మార్కెట్ సైతం పెద్ద మొత్తంలో సరుకు రవాణా లేదా అమ్మకం వైపు దృష్టిని అంతగా సారించలేదు. కాబట్టి చాలా వరకు ఓడలు విస్తారమైన పరిధి కలిగిన వివిధ ఉత్పత్తులను వివిధ నిల్వలలో రవాణా చేసి నిర్దిష్ట మార్గాలకు వెలుపల వ్యాపారం చేసేవి. ద్రవాలను సామాన్యంగా అప్పట్లో పేటికలలో నింపేవారు, అంటే పెద్ద పెద్ద పెట్టెలు లాంటివి. చివరికి నావికుల జీవనానికి అత్యవసరమైన తాగునీరు సైతం పేటికల్లోనే నింపబడేది. మునుపటి ఓడలలో పెద్ద మొత్తంలో ద్రవాలు రవాణా చేయడంలో ఎన్నో సమస్యలు ఉండేవి. అవేంటంటే ఈ పేటికలు అనేవి కలపతో తయారు చేసిన వాటిలో నీరు, చమురు లేదా గాలి చొరబడని సామర్థ్యం ఉండేది కాదు. అంటే వీటికి త్వరగా నీరు చేరిపోవడం, అలాగే గాలి ఇవన్నీ కూడా చేరిపోవడం వల్ల ఇందులోని ద్రవం చెడిపోవడం కానీ లేదా కొంత ద్రవం ఆ సముద్ర జలాల్లో కానీ అంటే ఆ జల ప్రయాణ మార్గంలో ఆ జలాలలో కలిసిపోయి పదార్థం వృధా కావడం. వీళ్ళు ఇక్కడ మనకి ఉదాహరణకి 10 టన్నులు ఎక్కించారు అనే పేటికలు అనేసరికి అక్కడికి వెళ్ళేసరికి 9 టన్నులే మిగలడం, ఇలాంటివి జరిగి వ్యాపారస్తులకి సరుకు నష్టం కూడా కలిగేది. ఈ పేటికలను ఇనుము మరియు స్టీల్తో తయారు చేయడం మొదలుపెట్టాక ఈ సమస్య పరిష్కారమైంది. మరి ఈ ట్యాంకర్లలోకి వాయు లేదా ఈ ద్రవ పదార్థాలను అంటే పంపాల్సినటువంటి ఈ పదార్థాలను ఎలా నింపి తిరిగి తొలగించాలో, అంటే వీటిని పెద్ద పెద్ద మొత్తంలో ద్రవాలను పంపు చేయవలసి ఉంటుంది. ట్యాంకర్ అభివృద్ధిలో మెరుగైన పంపులు మరియు పైపింగ్ వ్యవస్థలు అభివృద్ధి చేయడంలో ఎంతో ముఖ్యం. ప్రారంభంలో పంపింగ్ వ్యవస్థలలో ఆవిరి ఇంజన్లను ప్రధాన పాత్ర పోషించేందుకు అభివృద్ధి చేయడం జరిగింది. నిర్దిష్టమైన సరుకు లావాదేవీ సౌకర్యాలు మరియు అటువంటి పరిమాణంలో సరుకుని అందుకునే మార్కెట్ సైతం ప్రస్తుతం తీరాన అవసరమయ్యాయి. పేటికలను సాధారణంగా క్రేన్లు ఉపయోగించి ఎక్కించడం, దించడం జరిగేది ఓడల మీద నుంచి. మరియు పేటికల స్వభావం వలన ద్రవ పరిమాణం ఎల్లప్పుడూ కొద్దిగా తక్కువగానే ఉండేది, కాబట్టి మార్కెట్ మరింత స్థిరంగా ఉండేది. ఒక ఓడలోని ద్రవం యొక్క భారీ ఉపరితల విస్తీర్ణం సదరు ఓడ యొక్క స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది. పేటికలలోని ద్రవాలు సమస్యను సృష్టించేవి కాదు, కానీ ఓడ యొక్క దూలంపై ఉంచిన ఒక ట్యాంకు సైతం స్థిరత్వంలో సమస్యను కలిగించవచ్చు. ట్యాంకుల విస్తారమైన ఉపవిభజన ఈ సమస్యను పరిష్కరించింది. చివరికి చమురు సంస్థలు వారి ముడి చమురును ఉత్పత్తులను వినియోగదారులకు రవాణా చేసేందుకు చవకైన మార్గాలను అన్వేషించడంలో ట్యాంకర్ అనేది చమురు పరిశ్రమలో ప్రారంభమైంది. చమురు ట్యాంకర్ అనేది ఆవిర్భవించింది. నేడు చాలా వరకు పెద్ద మొత్తంలో ద్రవాలు రవాణా చేయడం అనేది చౌకగా మారింది, మరియు ప్రతి ఉత్పత్తికి నిర్దిష్టమైన కేంద్రాలు ఉన్నాయి. ఉత్పత్తిని చిన్న వినియోగదారులకు అందించేందుకు, చిన్న పరిమాణాలలో విభజించే వరకు నిల్వ చేసేందుకు తీరంలో భారీ నిల్వ ట్యాంకులు ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ట్యాంకర్ నౌకల గురించి మరిన్ని వివరాలు ఒక చిన్న విరామ అనంతరం తెలుసుకుందాము. అంతవరకు వింటూనే ఉండండి మైండ్ మీడియా.
ఇదేనా చెలియ కానుక,
ఈ మౌనం ఈ బిడియం, ఇదేలే ఇదేలే మగువ కానుక, ఈ మౌనం.
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక, ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుక,
మమతలన్నీ తమకు తామే, మమతలన్నీ తమకు తామే అల్లుకొనిడి మాలిక.
ఆ ఈ మౌనం ఈ విజయం, ఇదేనా ఇదేనా తెలియ కానుక, ఈ మౌనం.
మాటలలో తెలుపలేదు మనసు మోగ కోరిక,
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక. ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక, ఏకాంతము దొరికినంత ఎడమో మాని వేడుక.
ఎంత ఎంత ఎడమైతే, ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక.
ఆ ఈ మౌనం ఈ విజయం, ఇదేనా తెలియ కానుక,
ఈ మౌనం
ఓహో
ఈ విడియం, ఇదేలే ఇదేలే మగువ కానుక.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
My media, the voice of India.
the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనమిప్పుడు జల రవాణా మార్గం గురించి, అలాగే పడవలు ఓడల గురించి వివరంగా తెలుసుకుంటున్నాం. ఇందులో వర్తకానికి ఉపయోగపడే ఓడల గురించి తెలుసుకుంటూ ట్యాంకర్ ఓడల గురించి తెలుసుకుంటున్నాం కదా, మరి వాటి గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ ఉత్పత్తులకు వివిధ రకాల రవాణా సాధనాలు అవసరమవుతాయి. కాబట్టి రసాయన ట్యాంకర్లు మరియు చమురు ట్యాంకర్లు వంటి ప్రత్యేక రకం ట్యాంకర్లు నిర్మించడం జరిగింది. సామాన్యంగా ఎల్ఎన్జి వాహకాలుగా పిలువబడేవి ద్రవీకృత సహజ వాయువును రవాణా చేసేందుకు తయారు చేసిన అరుదైన ట్యాంకర్లు. చమురు ట్యాంకర్లలో సూపర్ ట్యాంకర్లు అనేవి మధ్య తూర్పు ప్రాంతం నుండి ఆఫ్రికా శృంగం చుట్టూ చమురు రవాణా చేయడానికి తయారు చేయబడ్డాయి. పైప్లైన్ రవాణా మరియు రైల్ రవాణాతో పాటుగా సూపర్ ట్యాంకర్లు భారీ పరిమాణంలో చమురు రవాణా చేయడానికి ఎంచుకునే ప్రధాన మార్గాలలో ఒకటిగా భూమికను పోషిస్తున్నాయి. కఠిన నియంత్రణలు ఉన్నప్పటికీ ట్యాంకర్లు చమురు స్రావం కలిగించడం ఫలితంగా పర్యావరణ వైఫల్యాలకు కారణం అవుతున్నాయి. తీర ప్రాంతాలలో ఈ చమురు స్రావం కారణంగా ఎన్నో దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు పేపర్ల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా, టీవీ న్యూస్ ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. అలాగే మరి ఈ ఓడలలో మన దేశ రక్షణకు, మన దేశం అనే కాదు ఏ దేశ రక్షణకైనా సరే ఎంతో ఉపయోగకరమైన ఓడలు, యుద్ధ నౌకలు. ఈ యుద్ధ నౌకల గురించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. యుద్ధ నౌక అంటే ప్రధానంగా యుద్ధం కోసం నిర్మించబడిన ఒక రకం నౌక. యుద్ధ నౌకలు సాధారణంగా వాణిజ్య ఓడలకు పూర్తిగా భిన్నంగా నిర్మించబడతాయి. ఆయుధాలతో ఉండడమే కాకుండా యుద్ధ నౌకలు దాడులకు తట్టుకునేటటువంటిగా రూపొందించబడతాయి. అంతేకాకుండా ఇవి వాణిజ్య నౌకలతో పోలిస్తే మరింత వేగంగా, మరిన్ని విన్యాసాలకు అనుగుణంగా రూపొందించబడతాయి. వాణిజ్య నౌకలాగా కాకుండా యుద్ధ నౌకలు కేవలం ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఇంకా తమ స్వంత సిబ్బందిని మాత్రమే మోసుకుపోతుంది. ఒక్కసారి వీటిని వ్యక్తులు లేదా సంస్థలు నిర్వహించేటప్పటికీ కూడా సాధారణంగా ఈ యుద్ధ నౌకలు నౌకాదళానికి చెందినవై ఉంటాయి. యుద్ధకాలంలో యుద్ధ నౌకలకు వాణిజ్య నౌకలకు మధ్య వ్యత్యాసం తరచుగా చెరిగిపోతూ ఉంటుంది. యుద్ధంలో వాణిజ్య నౌకలు తరచుగా ఆయుధ సమేతమై పోరాడతాయి. ఇందుకు ఉదాహరణగా మొదటి ప్రపంచ యుద్ధంలో క్యూషిప్లు, ఇంకా రెండో ప్రపంచ యుద్ధంలో సాయుధ వాణిజ్య క్రూయిజర్లు వంటివి సహాయక యుద్ధ నౌకలలా ఉపయోగించబడ్డాయి. 17వ శతాబ్దం వరకు వాణిజ్య నౌకలు నౌకాదళంలో సేవలు అందించడం సర్వసాధారణ విషయంగా ఉండేది. సగం నౌకాదళం వాణిజ్య నౌకలతో కూడి ఉండటం ఆ కాలంలో అసాధారణమైన విషయమేమీ కాదు. 19వ శతాబ్దిలో చౌర్యం తగ్గిపోయినంత వరకు గల్లెయోన్ వంటి భారీ వాణిజ్య నౌకలను సాయుధం చేయడం రివాజుగా ఉండేది. 18వ శతాబ్దిలో ఫ్రెంచ్ నౌకాదళం లేదా 2వ ప్రపంచ యుద్ధకాలంలో జపనీస్ నౌకాదళంలాగా యుద్ధ నౌకలు కూడా తరచుగా సైనిక వాహకాలుగా లేదా సరఫరాల నౌకలుగా ఉపయోగించబడేవి. మెసపటోమియా, ప్రాచీన పర్షియా, ప్రాచీన గ్రీస్ మరియు రోమన్ ఎంపైర్ కాలంలో గల్లే అనే రకం యుద్ధ నౌకలు అత్యంత సాధారణమైన యుద్ధ నౌకగా ఉపయోగపడేది. ఇది అతి పొడవైన నౌక. దీనికి ఇరువైపులా నౌకను ముందుకు తీసుకువెళ్ళడానికి తెడ్లు వేసే నావికులు ఉండేవారు. ఇది శత్రు ఓడలను అడ్డుకొని ముంచివేసేలా రూపొందించబడేది లేదా శత్రువును వెన్నంటి వస్తువు వాటిలో ఉన్నవారిపై దాడి చేసేవి. అయితే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో వడిసెలను వృద్ధి చేయడం, వెనువెంటనే దాని టెక్నాలజీని మరింత మెరుగుపరచడంతో మందుగుండు సామాగ్రితో బలోపేతమైన తొలి యుద్ధ నౌకలు హెలెనిస్టిక్ ఉనికిలోకి వచ్చాయి. క్రీస్తుపూర్వం 2వ మరియు 1వ శతాబ్దిలో మధ్యధరా సముద్ర ప్రాంతం రాజకీయంగా ఐక్యమవడంతో నౌకా ఫిరంగిదళం ఉపయోగాన్ని పక్కన పెట్టారు. ప్రాచీన కాలంలో మధ్యయుగాలలో 16వ శతాబ్దం వరకు నౌకా యుద్ధ తంత్రం నౌక మీదే ఆధారపడేది. ఇది దాడి సాధనంగా సిబ్బంది కత్తులు ఓడ యొక్క పైభాగంలో భారీ క్రాస్బౌ నుంచి దూసుకువచ్చే బాణాలు, విల్లు, బోల్టులు వంటి పలు క్షిపణులతో సన్నద్ధమై ఉండేది. నౌకా యుద్ధ తంత్రంలో దాడి అనేది ప్రధానంగా దాడి చేసే సామాగ్రి మరియు సిబ్బంది యొక్క చాకచక్యంతో కూడుకొని ఉంటుంది కనుక యుద్ధ నౌకలను ప్రత్యేకంగా నిర్మించవలసిన అవసరం ఉండేది కాదు. నౌకా శతగ్ని దళం 14వ శతాబ్దిలో తిరిగి అభివృద్ధి చెందబడింది. కానీ అదే యుద్ధంలో తిరిగి ఉపయోగించడానికి వేగంగా మందుగుండును తిరిగి దట్టించగల సామర్థ్యం ఉన్న తుపాకులు ఉనికిలోకి వచ్చే వరకు ఫిరంగి అనేది సముద్రంలో సాధారణాంశంగా మారలేదు. ఓర్ ఆధారిత ప్రొపల్షన్తో కూడిన అనేక ఫిరంగులను మోసుకుపోగలిగేలా నౌక పరిమాణం ఉండటం అసంభవం. దీంతో యుద్ధ నౌకలు ప్రధానంగా ఓడల మీదే ఆధారపడి ఉండేవి. సముద్రయానం ద్వారా యుద్ధం చేయడం అనేది 16వ శతాబ్దిలోనే మానవుడు చేశాడు. 17వ శతాబ్ది మధ్యనాటికి యుద్ధ ఓడలు తమ పైభాగంలో అనేక ఫిరంగులను మోసుకుపోసాగాయి మరియు ప్రతి షిప్ యొక్క మందుగుండు సామాగ్రి యుద్ధ పంక్తిని కలిగి ఉండేలా ఎత్తుగడలు రూపొందించబడ్డాయి. యుద్ధ మానవులు అంటే దళం ఇప్పుడు ఓడ పంక్తులలోకి పరిణమించారు. 18వ శతాబ్దంలో రక్షణ నౌక మరియు యుద్ధ ఓడ ఇవి యుద్ధ పంక్తులలో నిలబడలేనంత చిన్నవి కాన్వాయ్ వ్యాపారంగా పరిణమించాయి. ఇవి శత్రు ఓడలకు స్కౌట్గా ఉండేందుకు, శత్రు తీర ప్రాంతాలను దిగ్బంధించడానికి అనుకూలంగా ఉంటాయి. 19వ శతాబ్దిలో ప్రొపల్సన్ మందుగుండు మరియు యుద్ధ ఓడల నిర్మాణం వంటి అంశంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. స్టీమ్ ఇంజన్లు ప్రవేశపెట్టబడ్డాయి. 19వ శతాబ్ది మలి సగంలో ఇవి మొదట సహాయక శక్తిగా ముందుకొచ్చాయి. క్లిమియన్ యుద్ధ తుపాకుల అభివృద్ధికి గొప్ప ప్రేరణనిచ్చింది. విస్ఫోటక షెల్స్ ఆగమనంతో త్వరలోనే భారీ యుద్ధ నౌకల పార్శ్వ భాగాలలో డెక్ కోసం ఇనుము, తర్వాత ఉక్కు కవచం ప్రవేశపెట్టడానికి దారితీసింది. మొట్టమొదటి ఐరన్ క్లాడ్ యుద్ధ నౌకలు ఫ్రెంచ్ గ్లోరీ బ్రిటిష్ వారియర్ కొయ్య ఓడలను పనికిరానివిగా మార్చేశాయి. కొయ్య స్థానంలో లోహం అతి త్వరలోనే యుద్ధ ఓడ నిర్మాణం కోసం ప్రధాన సామాగ్రిగా వచ్చి చేరింది. 1850ల నుండి వరుసగా ప్రయాణించే యుద్ధ ఓడలను ఆవిరితో నడిచే యుద్ధ నౌకలు భర్తీ చేశాయి. కాగా రక్షణ నౌకలను ఆవిరి శక్తితో పనిచేసే క్రూయిజర్లు భర్తీ చేశాయి. చుట్టూ తిరిగే బార్బెటస్ మరియు టూరెట్ల ఆవిష్కరణతో యుద్ధ నౌకల సామాగ్రిలో కూడా మార్పు వచ్చింది. ఇవి ఓడ దిశకు అతీతంగా తుపాకులు స్వేచ్ఛగా గురిపెట్టడాన్ని అనుమతించడమే కాకుండా చిన్న సంఖ్యలో పెద్ద తుపాకులను మోసుకుపోయేందుకు వీలు కల్పించాయి. 19వ శతాబ్దంలో టార్పెడో బోట్ అభివృద్ధితో చిట్ట చివరి ఆవిష్కరణ పూర్తయింది. చిన్నవైన వేగవంతమైన టార్పెడో బోట్లు భారీ వ్యయంతో కూడుకున్న యుద్ధ ఓడల నిర్మాణానికి ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాయి. 19వ శతాబ్దంలోనే ప్రారంభమైన యుద్ధ ఓడల నిర్మాణానికి సంబంధించి త్వరలోనే మరొక విప్లవం సంభవించింది. 1906లో బ్రిటన్ అన్ని భారీ తుపాకులనే కలిగిన డ్రెడ్నాట్ని ప్రవేశపెట్టింది. స్టీమ్ టర్బైన్లతో నడిచే ఈ డ్రెడ్నాట్స్ అంతవరకు ఉనికిలో ఉన్న అన్ని యుద్ధ నౌకల కంటే పెద్దవి, వేగంగా పనిచేసేవి మరియు భారీ పరిమాణంలో ఉండే తుపాకులను కలిగి ఉంది. దీంతో ఇది తక్షణమే ఇతర రకాల యుద్ధనౌకలను పనికిరానివిగా మార్చేసింది. ఇతర దేశాలు కూడా దీని నమూనా ప్రాతిపదికన తమ నౌకలను మార్చేశాయి. బ్రిటన్ మొట్టమొదటి బ్యాటిల్ క్రూయిజర్లను కూడా అభివృద్ధి చేసింది. డ్రెడ్నాట్స్ లాగా అదే రకమైన భారీ తుపాకులను కలిగిన మరింత పెద్ద కాలిబర్ కలిగిన బ్యాటిల్ క్రూయిజర్లు తమ వేగంతో కవచ రక్షణను ప్రశ్నార్థకం చేసేసాయి. అదే సమయంలో డ్రెడ్నాట్లాగే టార్పిడో బోట్ అయిన డెస్ట్రాయర్ కూడా అభివృద్ధి చేయబడింది. టార్పిడో బోట్ కంటే పెద్దది, వేగవంతమైనది, మరిన్ని భారీ తుపాకులను కలిగి ఉన్నదైన డెస్ట్రాయర్ టార్పిడో బోట్ దాడి నుంచి ప్రధాన ఓడలను కాపాడేందుకు అవతరించింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తరాలు అంతరాలు కార్యక్రమంలో ఈ యుద్ధ నౌకల గురించి మరిన్ని వివరాలను ఒక చిన్న విరామం అనంతరం తెలుసుకుందాము. స్టే ట్యూన్ టు మైండ్ మీడియా.
నమస్కారం, నేను మీ కారుణ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమంలోకి పునఃస్వాగతం. మనం ఇప్పుడు యుద్ధ నౌకల గురించి ఎన్నో వివరాలు తెలుసుకుంటున్నాం కదా, మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ మరియు బ్రిటన్ మరోసారి రెండు ప్రధానమైన అట్లాంటిక్ సముద్ర శక్తులుగా ఆవిర్భవించాయి. జర్మనీ పర్సెయిల్స్ సంధిలో భాగంగా తన నావికా దళాన్ని కొన్ని చిన్న ఉపరితల ఓడలకే పరిమితం చేయాల్సి వచ్చింది. అయితే జర్మన్లు పెట్టిన తెలివైన పేర్లు ఏంటంటే ప్యాకెట్ బ్యాటిల్షిప్లు వంటివి. బ్రిటిష్, ఫ్రెంచ్ సైనిక నాయకత్వాలను ఈ పాకెట్ బ్యాటిల్షిప్లు ఏమార్చేవి. అడ్మిరల్ గ్రాఫ్స్పీ, స్కార్న్హార్ట్స్ మరియు గ్నేసినో వంటి నౌకలు మిత్రపక్షాల సరఫరా లైన్లపై దాడి చేస్తున్నప్పుడు సైనిక నాయకత్వాలు దిగ్భ్రాంతి చెందేవి. రెండో ప్రపంచ యుద్ధం పలు యుద్ధ ఓడల నిర్మాణం మరియు పాత్రల విషయంలో భారీ మార్పులను తీసుకువచ్చింది. మొట్టమొదటిసారిగా యుద్ధ వాహక నౌక నావికా బలగంలో అతి ప్రధాన ఓడగా పనిచేయడం సుస్పష్టమైపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం వాహక నౌకల బృందాల మధ్య జరిగిన పలు యుద్ధాలకు సాక్షీభూతమైన ఏకైక యుద్ధంగా యుద్ధాల చరిత్రలో మిగిలిపోయింది. దాడిలో రాడార్ని మొట్టమొదటిసారిగా వినియోగించడాన్ని రెండవ ప్రపంచ యుద్ధం చూసింది. దాడులు జరపడానికి బ్యాటిల్ ఆఫ్ కారల్ సీ మీదకి యుద్ధ వాహక నౌకను పంపడానికి బదులుగా ఇరుపక్షాలు ఎన్నడూ నేరుగా పోరాడని తరహా మొట్టమొదటి నావికా యుద్ధాన్ని రెండవ ప్రపంచ యుద్ధం తీసుకువచ్చింది. ఇవి యుద్ధ నౌకల గురించిన వివరాలు. అయితే ఈ యుద్ధ నౌకలలోనే మరొక రకం యుద్ధ నౌక జలాంతర్గామి. మరి ఈ జలాంతర్గామి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ జలాంతర్గామినే ఇంగ్లీష్లో సబ్మెరైన్ అంటాము. ఇది నీటిలో మునిగి కూడా ప్రయాణం చేయగల వాహనం. వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం. జలాంతర్గామిని మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ఉపయోగించారు. భారత నౌకాదళంలో సింధు ఘోష్ మొదలగు జలాంతర్గాములు ప్రధాన భూమికను పోషిస్తున్నాయి. మొట్టమొదటి ప్రయోగాత్మక జలాంతర్గాములు 19వ శతాబ్ది చివరిలో అభివృద్ధి చేయబడ్డాయి. కానీ టార్పిడోని అభివృద్ధి చేసిన తర్వాత మాత్రమే జలాంతర్గాములు నిజంగా ప్రమాదకరంగా మారాయి. అందుచేత ఉపయోగకరంగా కూడా ఇదివరకటి కంటే ఎక్కువగా ఉండేవి. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జలాంతర్గాములు తమ శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ నావికా బలగపు జలాంతర్గామి ప్లీట్ యూ బోట్ దాదాపుగా బ్రిటన్ను లొంగుబాటుకు సమీపానికి తీసుకువచ్చింది. అంతేకాకుండా యుఎస్ తీర ప్రాంత షిప్పింగ్కు భారీ నష్టాలను కలుగజేసింది. జలాంతర్గాముల విజయం అనేది మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల కాలంలో డెస్ట్రాయర్ ఎస్కార్ట్ వంటి కొత్త సబ్మెరీన్ విధ్వంసక కాన్వాయ్ ఎస్కార్టుల అభివృద్ధికి దారితీసింది. గందరగోళం ఏంటంటే ఈ కొత్త రకాల ఆయుధాలు యుద్ధ ఓడల కాలం నాటి కర్వెట్టే, స్లూప్ మరియు రక్షణ నౌక వంటి చిన్న యుద్ధ ఓడల పేర్లను పెట్టుకునున్నాయి. యుద్ధవాహక నౌక ప్రవేశంతో నౌకాయుద్ధ తంత్రంలో భారీ మార్పు సంభవించింది. మొట్టమొదట టొరంటోతో, తర్వాత పెరల్ హార్బర్తో యుద్ధవాహక నౌక కంటికి కనిపించకుండా శత్రు నౌకలపై, ఉపరితల ఓడలపై నిర్ణయాత్మక దాడి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి యుద్ధవాహక నౌక ప్రధాన యుద్ధ నౌకగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ యుద్ధ నౌకలలో ఆధునికమైన యుద్ధ నౌకలు చాలానే ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక యుద్ధ నౌకలు సాధారణంగా 7 ప్రధాన విభాగాలుగా విభజించబడ్డాయి. విమాన వాహక నౌకలు, క్రూయిజర్లు, డెస్ట్రాయర్లు, రక్షణ నౌకలు, కొర్వెట్టెలు, జలాంతర్గాములు మరియు ఉభయచర దాడి నౌకలు. యుద్ధ ఓడలు 8వ విభాగంలోకి వస్తాయి. కానీ ప్రపంచంలో ఏ నౌకా బలగంలోనూ ఇవి ఇప్పుడు సర్వీస్లో లేవు. చైతన్యరహితం చేయబడ్డ అమెరికన్ లోవా క్లాస్ బ్యాటిల్ షిప్లు ఇప్పటికీ ప్రమాదకరమైన పోరాటకారులుగా ఉన్నాయి. అనేక ఆధునిక సముద్ర జలాల నౌకా బలగాల్లో డెస్ట్రాయర్ సాధారణంగా ముఖ్యమైన ఉపరితల పోరాట ఓడగా గుర్తించబడింది. అయితే ఒకప్పుడు విశిష్ట పాత్ర పోషించిన క్రూయిజర్లు, డెస్ట్రాయర్లు, రక్షణ నౌకలు మరియు కర్వెట్టెలు ఇప్పుడు చెరిగిపోయాయనే చెప్పాలి. చాలా ఓడలు ఇప్పుడు ఉపరితల విధ్వంసక, జలాంతర్గామి విధ్వంసక, విమాన వాహక నౌక విధ్వంసక ఆయుధాలతో సాయుధ సన్నద్ధమయ్యాయి. వర్గానికి సంబంధించిన హోదాలు ఇక ఎన్నడూ విశ్వసనీయమైన ఉపసంహరణ వారసత్వాన్ని సూచించవు. మరియు అన్ని ఓడల రకాల పరిమాణం 20వ శతాబ్దంలో సూచించిన నిర్వచనాలకు అతీతంగా పెరిగిపోయింది. పాత కొత్త యుద్ధ ఓడల మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే ఆధునిక యుద్ధ ఓడలన్నీ మృదువుగా ఉంటాయి. అంటే మందపాటి కవచం మరియు రెండవ ప్రపంచ యుద్ధ కాలనాటి టార్పెడో విధ్వంసక రక్షణ మరియు ఇతర డిజైన్లు వీటికి ఉండవు. అనేక నౌకా బలగాలు ప్రస్తుతం మెయిన్ స్వీపర్లు, గస్తీ బోట్లు మరియు తీరానికి దూరంగా పెట్రోల్ ఓడలు వంటి పలు రకాల మద్దతు మరియు సహాయక ఓడలను పొందుపరుచుకున్నాయి. ఇక వీటిలో మరొక ముఖ్యమైన ఓడలు ఈ రక్షణ విభాగంలోనే విమాన వాహక నౌకలు. విమాన వాహక నౌక లేదా విమాన రవాణా ఓడ అంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది సముద్రాలలో సైనిక విమాన అవసరాలకు స్థావరంగా తోడ్పడే ఒక యుద్ధ నౌక. వీటికి ఫ్లైట్ డెక్ ఉంటుంది. విమాన యంత్రాంగ సన్నాహాలు, మొహరింపు, పునరుద్ధరణ సౌకర్యాలు కూడా కలిగి ఉండొచ్చు. భూస్థాపరాలు అవసరం లేకుండా దూరప్రాంత వైమానిక కార్యకలాపాలు వీలు చేయటం వలన నౌకాదళంలో ముఖ్య ఓడగా ఇది వ్యవహరిస్తుంది. విమాన వాహకాలు నిర్మించడానికి చాలా ఖరీదు అవుతుంది. కాబట్టి ఇవి ఒక దేశం యొక్క క్లిష్టమైన ఆస్తుల్లో ఒకటిగా ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. ఇక పడవ పందాలు కూడా మనం చూస్తూనే ఉంటాము. ఈ పడవ పందాలు చాలా జోరుగా జరుగుతుంటాయి. ఇవి పెద్ద పెద్ద షిప్పుల నుంచి ఒక సాధారణ తెడ్డితో నడిపే పడవల వరకు కూడా ఈ పడవ పందాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. ఇవేంటంటే ఒక్కోసారి పెద్ద పెద్ద షిప్స్కి జీపీఎస్లు ఇవి వాటికి కమ్యూనికేషన్స్ ఏవి లేకుండా చేసేసి ఆ కొండలు లేకపోతే ఆకాశంలో నక్షత్రాల యొక్క గుర్తులు వీటి ఆధారంగా పందాలు నిర్వహిస్తారు. ఇక మామూలు పడవ పందాలు అయితే కొంచెం ఎక్కువ పొడవుగా ఉండే సరస్సులు, నదులు వీటిలో మామూలు పడవ పందాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ చాలా వినోదాత్మకమైన క్రీడల్లో ఈ పడవ పందాలు కూడా ఒకటి. అయితే ఇవి కొంచెం బోర్ కొట్టిస్తాయి. సాధారణంగా మిగతా క్రీడల్లాగా ఈ పడవ పందాలు అనే క్రీడ వాటికి సంబంధించిన వాళ్ళకి తప్ప సాధారణంగా చూసే ఇతర ప్రజలకు ఇవి కొంచెం చూడడానికి బోరింగ్గానే ఉంటాయి ఈ క్రీడలు. అందుకని అందరూ వీటిని వీక్షించడానికి పెద్దగా మొగ్గు చూపరు. ఇక ఈ పందాలలో ఉపయోగించే పడవలన్నీ కూడా సాధారణంగా ఒకే రకంగా తయారు చేయబడి ఒకే రకమైన వస్తు సామాగ్రిని వాళ్ళకి అందులో వాడుకోవడానికి కానీ నడపడానికి కానీ ఇస్తారు. అందులో ఎటువంటి తేడాలు కూడా ఉండవు. కేవలం అవి నడిపేవారి సామర్థ్యం మీదే పందెం గెలవడం ఓడడం అనేది ఉండేటట్లుగా చూస్తారు. ఇక మన దేశం అంటే భారతదేశానికి వస్తే ఇటువంటి పడవ పందాలు మనం కేరళలో ఎక్కువగా చూడవచ్చు. కేరళలోని పడవ పందాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో జోరుగాను ఎంతో ఉత్సాహంగాను నిర్వహిస్తూ ఉంటారు. ఒక పొడవాటి పడవలు వీటి కోసం ఏర్పాటు చేస్తారు. చాలా పడవలు ఇందులో పాల్గొంటాయి. గెలిచిన వారికి బహుమతులు ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇవి ఆనాటి రవాణా సాధనాలలో మరొక ముఖ్యమైన ఓడ గురించి ఇప్పుడు తెలుసుకున్నాము. దీంతో నాటికి నేటికి రవాణా వ్యవస్థలో వచ్చిన మార్పులు అనే కార్యక్రమం పరిసమాప్తం అయింది. వచ్చేవారం ఈ తరాలు అంతరాలు కార్యక్రమంలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence, listeners' discretion is advised. Advised.